తులసి జనన గాథ. గోలోకవాసిని అయి శ్రీకృష్ణ ప్రేమకు పాత్రురాలైన ఓ గోపికకు రాధ శాపం ఇచ్చిన కారణంగా భూలోకంలో తులసి మొక్కగా ఉద్భవించింది. ఈ గోపిక శ్రీకృష్ణునితో సరస సల్లాపాలలో తేలి ఉండగా చూసి సహించలేకపోయిన రాధాదేవి భూలోకంలో ఆ ఇద్దరినీ పుట్టమని శపించింది. అయితే గోవిందుని కరుణాకటాక్షం వల్ల ఆమె తిరిగి బ్రహ్మను తపస్సుతో మెప్పించడం ద్వారా శ్రీహరి అంశను చేరుకునేటట్లు శాప విముక్తి లభించింది. ధర్మధ్వజుడనే రాజునకు కార్తీక పౌర్ణమ రోజున ఆ గోపిక కుమార్తెగా జన్మించింది. అందచందాల్లో సాటిలేని ఆ పుత్రికకు ధర్మధ్వజ దంపతులు తులసి అనే నామకరణం జరిపించి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. బాల్యం నుంచి శ్రీమన్నారాయణునే పతిగా పొందాలని సంకల్పించుకున్న తులసి బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై, నీవు శాపవశాన జన్మించినట్లే శ్రీకృష్ణాంశ సంభూతుడైన సుధాముడు అనే గోపకుడు కూడా భూలోకంలో శంఖచూడుడనే పేరిట దానవశ్రేష్ఠుడై అవతరించాడు. మొదట నువ్వు అతనికి భార్యవై శ్రీమన్నారాయణుని కృపచేత వృక్షరూపాన్ని పొంది సకల మానవ దేవ దానవుల చేత పూజలు అందుకుంటావు అని వరాన్నిచ్చాడు. దారుకావనంలో తపస్సు చాలించి తిరిగి వచ్చింది తులసి. శంఖచూడును బ్రహ్మ అనుగ్రహం వల్ల వరాన్ని పొంది గాంధర్వ విధిన తులసిని పరిణయమాడాడు. జైగీషవ్యముని వద్ద మంత్రోపదేశం పొందిన శంఖచూడు ముల్లోకాలను తన అరచేత పెట్టుకుని రాజాదిరాజై దేవ ఋషి గణాల్ని గడగడలాడించసాగాడు. శంఖచూడిని ఆగడాలను దేవాదిగణాల వల్ల విన్న శ్రీహరి వారిని వెంటబెట్టుకుని శివుని వద్దకు వెళ్లాడు. శంఖచూడిని ఆగడాలను వివరించాడు. అట్టి వాణిని సంహరించుమని కోరాడు. అప్పుడు శివుడు చక్రధారి మహాపతివ్రత అయిన తులసి పాతివ్రత్య మహిమ శంఖచూడుని కాపాడుతున్నది. నీవు ఏదో ఒక మాయోపాయంతో తులసి పాతివ్రత్యాన్ని పాడు చేస్తే నాకు శంఖచూడుని సంహరించడం వీలవుతుంది అని తరుణోపాయం సూచించాడు. ఆ పథకం ప్రకారం శివుడు శంఖచూడిని దూరతీరాలకు యుద్ధానికి తీసుకుని వెళ్లగా ఆ సమయంలో విష్ణువు శంఖచూడిని రూపంలో తులసిని చేరి సుఖించడంతో ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగింది. అది తులసి గ్రహించి, కపటంతో నన్ను వంచించిన నీవు ఎవ్వరైనను సరే ఇక్కడే శిలారూపాన్ని పొందెదవుగాక అని శపించింది. విష్ణువు రూపంలో ప్రత్యక్షమై, నీవు నన్ను చేరవలసిన దానివి కనుకనే నీకు నా సంయోగం ఏర్పడింది. అయినప్పటికీ నీ శాపం వృధా కాదు. నీ దేహం గండకీనదిగా, నీ కేశాలు తులసి వృక్షంగా రూపాంతరం చెందుతాయి. సాలగ్రామ శిలనై నేను నీ నదిలో నివసిస్తుంటాను. శంఖము, తులసి, సాలగ్రామ శిల మూడు ఒక్కచోట ఉంచి పూజ ఎవరైతే చేస్తారో వారు నాకెంతో ఇష్టులైన గొప్ప విద్వాంసులవుతారు అని తులసిని ఊరడించాడు. తులసి గీతలో చెప్పబడిన తులసి మహాత్యం. శ్రీకృష్ణుడు సత్యభామకు వివరించిన తులసి మహాత్యం తులసి గీత ప్రకారం ఇలా ఉంది. సత్యభామకు అందగత్తెనని అహం ఎక్కువ. అంతేకాక తన సవతులందరికంటే శ్రీకృష్ణునికి తనపైనే మక్కువ అధికమని ఆమె విశ్వాసం, కించిత్ గర్వం కూడా. అయితే శ్రీకృష్ణునికి ప్రియపత్ని రుక్మిణి అని, అందుకే నారద మహర్షి దేవలోకం నుంచి అబ్బురంగా తెచ్చి సమర్పించిన పారిజాత పుష్పాన్ని రుక్మిణికే ఇచ్చాడని చెలికత్తెల వల్ల విన్న సత్యభామ అలుకతో కుతకుతలాడిపోతుంది. భర్తని తన కుంగును కట్టేసుకోవడానికి గొప్ప వ్రతాన్ని సూచించమని నారద మహర్షిని అడుగుతుంది సత్య. జగన్నాటక సూత్రధారితో జగడాలమారి నారదుడు మంతనాలాడి సత్యగర్వ భంగానికి పథకరచన చేశాడు. దాని ప్రకారం పుణ్యక వ్రతాన్ని సత్యభామ చేత చేయించి దక్షిణగా ఆమె పతిదేవుడైన సాక్షాత్ శ్రీకృష్ణునే ఇచ్చుకోమంటాడు. అయితే పతివ్రతలు భర్తను దానంగా ఇవ్వకూడదు కనుక ఆ మహాపురుషుని బరువునకు సరితూగే నగలో నాణ్యాలో ఇమ్మంటాడు నారదుడు. మొత్తం అంతఃపురంలోని విలువైనవన్నీ తెచ్చి త్రాసులో పోసినా శ్రీకృష్ణుని వైపున్న పళ్ళెం ఆ బరువునకు సరితూగదు. తన దక్షిణ రాబట్టుకోవడానికి నారదుడు శ్రీకృష్ణ భగవానుని వీధి వీధిన తిప్పి వేలం వేయడానికైనా వెనుకాడడు. ఆ జగన్నాటక సూత్రధారిని తూచగల చౌకబేరం ఎవరు చేయగలరు? అహంకారపు పొరలు కరిగిపోగా పశ్చాత్తాపం చెందిన సత్య సవతి రుక్మిణి వద్దకు వెళ్ళి, అక్క, మన పతిదేవుని మన చెయ్యి దాటిపోకుండా కాపాడే భారం నీదే. నీ సుగుణాలతో ఆకట్టుకున్న పతిదేవుని మహర్షికి కట్టుబడిపోయిన వైనం నుంచి రక్షించాలి అంటూ ప్రాధేయపడింది. రుక్మిణి తులాభార ప్రదేశానికి వచ్చి, నా పతిదేవుని పట్ల త్రిలోకాల్లోనూ స్వప్న జాగ్రదవస్థలోనూ సర్వదా భక్తి కలిగి ఉందినేని, ఈ తులసీదళంతో భగవానుడు తూగుగాక అని భక్తితో నమస్కరించి ఓ తులసీదళం త్రాసులో వేసింది. చిత్రం సర్వాంతర్యామి చక్కగా దానితో సమానుడైనాడు. సత్యకు జ్ఞానోదయమైంది. తులసీదళ మహాత్యాన్ని కళ్ళారా చూసిన సత్యభామ శ్రీకృష్ణునికి తులసి చాలా ప్రియమైనదని గ్రహించింది. తులసీ గీతలో చెప్పిన చొప్పున తులసీదళాలతో పతిదేవుని ఆ పరమాత్ముని అహంకారం వీడి అర్చించసాగింది. మరీచి రామ సంవాదంలో తులసీ మహిమ. మరీచి మహర్షిని నిత్యం పూజించే క్షత్రియ శ్రేష్ఠులలో శ్రీరామచంద్రుడు ప్రథముడు. కొంతకాలం పాటు ఇలా భక్తి శ్రద్ధలతో తనను అర్చిస్తున్న శ్రీరాముని పట్ల సంప్రీతుడై ఆ మహర్షి ఎంతో పవిత్రమైన తులసీ పత్రమాలికను శ్రీరాముని మెడలో వేయబోవగా తిరస్కార భావంతో దాన్ని దూరంగా తోసేయబోయాడతను. దానికి మరీచిముని కూడా ఆశ్చర్యపోయాడు. బాగుబాగు బ్రాహ్మణోత్తమ, మీ ఆశీర్వాదం గ్రహించాలని వస్తే చెట్ల ఆకులు నా మీద వేస్తారా అన్నాడు రాముడు. తులసికి ఈ మాటకు ఆగ్రహం కలిగింది. ఈ క్షాత్రమూర్తికి ఎంత అలుసు, అన్ని చెట్లతో సమానమైనదనుకున్నాడా, తులసి మహిమను ఎరుగడా అని తనలో తానే అనుకుని, ఏదేమైనా నన్ను శిరస్సు నుంచి తీసి పారేసిన శ్రీరామునికి పత్నీవియోగం కలుగుగాక అని శపించింది. ఇది గ్రహించిన మరీచి మహర్షి ఇరువురిని సమాధానపరచడానికి తులసీమాల మహాత్మ్యాన్ని సవివరంగా శ్రీరామునికి ఉపదేశించాడు. శ్రీ మహాలక్ష్మియే తులసీ రూపంలో ఆవిర్భవించిందని గ్రహించురామా, తెలుసో తెలియకో తులసిని తూలనాడిన ఫలితం నిన్ను వైదేహీ వియోగాగ్నిలో బాధించక తప్పదు. మధుసూదనుడు ఆ మహర్షి మాటలను శ్రద్ధగా గ్రహించి అనంతరకాలంలో తులసిని అర్చించాడు. తులసీ శాపవశాన సీతాదేవిని కొంతకాలం కోల్పోయినప్పటికీ తిరిగి ఆ మాత పూజ చేసి అనుగ్రహం సంపాదించిన శ్రీరాముడు అఖండ పరాక్రమ తేజో విరాజితుడై రావణ సంహారం చేసి నిజపత్నిని పొందాడు. బ్రహ్మ వైవర్త పురాణంలో తులసికి గణవరం శాపం. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి ఖండంలోని ఈ ఉపాఖ్యానం ప్రకారం గణపతికి తులసి పూజ పనికిరాదని సవివరంగా ఉంది. ఒకానొక బ్రహ్మకల్పంలోని జరిగిన వృత్తాంతం ఇది. గంగానదీ తీరంలోని ఒక ప్రశాంత సుందర వనంలో గణపతి ఎంతో నిష్టగా తపోదీక్షలో ఉండగా నిండు జవ్వనంతో అలరారుతున్న తులసి ఆ వనవిహారానికి వచ్చింది. నిశ్చల భక్తి తత్పరుడై తపస్సు చేసుకుంటున్న గణపతిని చూసి తులసి మోహపరవశురాలే ఎలాగైనా అతని దీక్షను చెడగొట్టి తనపై ఆయన మరులు కొనేలా చెయ్యాలనుకుంది. తలపై చేత్తో తట్టడం, నీళ్లు చల్లడం వంటి కవ్వింపు చర్యల ద్వారా గణపతి ధ్యాన నిమగ్నతను భగ్నం చేసింది. ఆమె అంతలా కవ్వించిన ప్రశాంతవదనుడైన గణపతి అదే శాంతస్వరంతో ఆమె ఎవ్వరని అడిగి తెలుసుకున్నాడు. ధర్మధ్వజుని పుత్రిక తులసి అని, భర్తను కోరి బ్రహ్మ గురించి తపస్సు చేసిందని, బాలబ్రహ్మచారిగా ఉన్న తనపై మోజు పడుతున్నదని తెలుసుకున్నాడు. తల్లి, నేను వివాహం చేసుకోదలుచుకోలేదు, ఇంకెవరినైనా చూసుకో అని నిర్మల మనస్కుడై చెప్పాడు. నీ గుజ్జురూపానికి పెళ్లికూడానా, కోరి వచ్చిన వనితను చులకనగా చూస్తావా అంటూ తులసి వెటకారం చేసేసరికి అంతటి శాంతమూర్తికి కూడా ఆగ్రహం వచ్చి యవ్వన మదంచేత యుక్తాయుక్త విచక్షణ మరచిన నీకు రాక్షసుడే భర్తగా లభించుగాక అంటూ శపించాడు. అప్పటికి కళ్లకు కమ్మిన మైకం పొరలు విడివడిన తులసి శాపోపశమనం కోరగా, రాక్షసునితో నీకు వివాహం తప్పదు, అయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల నీకు భూలోకంలో పవిత్ర వృక్షంగా ఆరాధింపబడే సమయం వస్తుంది అని అక్కడి నుంచి ఇంకో ప్రదేశానికి తపస్సుకై వెళ్ళిపోయాడు గణపతి. తన తప్పు మన్నించమని తులసి ప్రాధేయపడింది. గణపతిని అనుసరిస్తూ వెళ్లిన తులసిని అనుగ్రహించి ఇంకా ఇలా చెప్పాడు గణపతి. నువ్వు శ్రీ మహావిష్ణువుకు, సర్వదేవతలకు ప్రియమైన దానివి, విశేషించి శ్రీకృష్ణమూర్తికి ఇంకా ఇష్టురాలువు అవుతావు. అయితే నాకు మాత్రము నీ పూజ నిషేధం అని నిశ్చయంగా పలికేసరికి తులసి విషణ్ణ వదనంతో, మహానుభావ, నేను తమకు అంటరాని దానినైతినా నన్ను మన్నించరా అని వేడుకుంది. తల్లి, నీవు పరివర్తన చెందినందున నిన్ను అనుగ్రహిస్తున్నాను. అది ఒకే ఒక్కరోజు, భాద్రపద శుక్ల చతుర్థి నా జన్మతిథి. ఆ ఒక్కరోజు మాత్రము ముల్లోకాల్లోని సమస్త జనులు నిన్ను కూడా నా పూజలోన వినియోగించేందుకు అర్హత కల్పిస్తున్నాను. ఇతర సందర్భాలలో నిన్ను అంగీకరించను అనగా అదే మహాభాగ్యం అనుకుంది తులసి. కనుకనే ఏకవింశతి 21 పత్రపూజలో సిద్ధి వినాయక వ్రతం రోజున ఒక పత్రంగా తులసికి ప్రాధాన్యత ఉంది. ఒక విధంగా ఇది తులసికి వరం, మరొక విధంగా శాపం అని అంతా సర్ది చెప్పారు. మాఘపురాణం ప్రకారం క్షీరసాగర మదనం జరుగుతూ అందులోంచి అమృత కలసం ఉద్భవిస్తూ ఉన్న తరుణాన రెండు అమృత బిందువులు తొణికినట్లు, ఆ రెండు పారిజాత వృక్షం తులసి వృక్షంగా రూపొందినట్లు ఏకాదశి మహాత్మ్యంలో చెప్పబడింది. సత్యజిత్ చేత ఇవి పెంచబడినట్లు కూడా ఉంది. ఏది ఏమైనా తులసి జననం వికాసం దివ్యమైనవన్నది సత్యం. తులసీ దళాల్ని కోసేటప్పుడు నియమాలు, దివ్యమైన దైవ పూజార్హమైన పత్రాలను పరిగ్రహించేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఎలా పడితే అలా త్రుంచకూడదు, ఇది శాస్త్ర ప్రమాణం. అసలు పూలు కోయిటికే ఎన్నో నిబంధనలు విధించింది శాస్త్రం. ఇక దేవుని పూజకు వాడే పత్రపుష్పాల సంగతి వేరే చెప్పాలా? పారిజాతం మొదలగు దివ్య సుగంధ పరిమళ భరితమైన పుష్పాలతో పాటు శ్రీహరి పూజార్థం నిన్ను పరిగ్రహిస్తున్నాను. పారిజాతము మొదలైన దివ్య పుష్పములున్నను తులసీమాత, నీ పత్రము పుష్పము లేనిదే శ్రీమన్నారాయణనకు తృప్తి కలుగదు. ఎలాంటి కష్ట నష్టములనైనా నివారించగల నీ దళములచే నేను చేయు శ్రీమన్నారాయణుని పూజ నన్ను రక్షించుగాక. కనుక పూజ నిమిత్తం నిన్ను పరిగ్రహిస్తున్న ఓ జగన్మాత, నన్ను క్షమించు అని ప్రార్థిస్తూ తులసీ దళాలు త్రుంచాలి. ఇది దివ్య తులసి పట్ల మన భక్తిని ప్రదర్శించడానికి ఏర్పరిచిన నియమం కాగా మరికొన్ని ఇతర నియమాలు సైతం ఉన్నాయి. అవి కూడా పాటించదగినవే. తులసీ దళాల్ని గోళ్లతో త్రుంచకూడదు, గిల్లరాదు. స్నానం చేయకుండా పవిత్ర తులసిని తాకరాదు. అట్లే పాదరక్షలు ధరించినప్పుడు తులసిని తాకకూడదు. తిథి వార నక్షత్రాలలో కొన్ని నిషేధాలు కనుక శస్త్రవచనం అనుసరించి ఆయా తిథివార నక్షత్రాల్ని వదిలేయాలి. శ్రవణ నక్షత్రం ఉన్న రోజు తులసిని కోయరాదు. శుక్రవారం, మంగళవారం, గురువారం, ఆదివారం తులసిని త్రుంచరాదు. కేవలం శని, సోమ, బుధవారాల్లో మాత్రం తులసిని పరిగ్రహించవచ్చు. తులసిని ద్వాదశి, అమావాస్య, పౌర్ణమి తిథులలో కోయరాదని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. అయితే నిత్యార్చనాశీలురైన భక్తులకు ఇంతకుముందు చెప్పిన మంత్రం ప్రార్థన చేయడం ద్వారా తిథి వార నక్షత్ర దోషం అంటదని మినహాయింపు ఉంది. తులసిని సాయంకాలం పూట, రాత్రిపూట తాకకూడదు. తులసిని కేవలం తూర్పు ఉత్తరముఖాలుగా ఉండి కోయవలసి ఉంటుంది. దక్షిణ పశ్చిమ ముఖాలుగా నిలబడి ఔషధోపయోగం కోసం కానీ పూజ కోసం కానీ కోయాలి. కాలం కాని కాలంలో, అనగా అర్ధరాత్రి, మిట్ట మధ్యాహ్నపు వేళలలో తులసీ దళాల్ని గ్రహించడం వల్ల బ్రహ్మహత్యాపాతకం కలిగి నరక ప్రాప్తి కలుగుతుంది. తలకు స్నానం చేయకుండా తులసిని గ్రహించి పూజలు చేసినా అది అపరాధమే. అటువంటి పూజ నిష్ఫలం. ముఖ్యంగా స్త్రీలు కార్తీక మాసంలో తులసికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. తులసీమాతను నిత్యం పూజించటం వల్ల సిరి సంపదలు, సౌభాగ్యము, ఆయురారోగ్యము పొందుతారు.